యమధర్మరాజు గారి నగరం పేరు సంయమనీపురము, పరమ పవిత్రమైన పురం. అక్కడికి వెళ్ళాడు. పైనుంచి వెళ్ళిపోతున్నాడు ఈయన బైపాసులోంచి. లోపలికి వెళ్ళక్కర్లేదుగా, ఊళ్ళోకి వెళ్ళక్కర్లేకుండా బైపాసులు ఆ రోజుల్లో కూడా వేశారు. ఏమండి ఇది, మీరు నిజం చెబుతున్నారా హాస్యంగా చెబుతున్నారా అని మీరు అడుగుతారు కదా, అందుకని చెబుతున్నాను. మార్కండేయ పురాణంలో, మదాలసా చరిత్రలో, దత్తాత్రేయ చరిత్రలో విమానై సోజ్వలైర్యాంతి భూమి దాన ప్రదాన రాహ. యమలోకములో లోకం గుండా వెళ్లకుండా ఆకాశ మార్గంలో పక్క నుండి వెళ్ళిపోతారు కొంతమంది. ఎవరు వారు? భూమి దాన ప్రదాన రాహ, భూదానం చేసిన వారు. ఏ ఖైరతాబాద్ సర్కిల్లోనో ఓ 200 గజాలు నాబోటి పండితుడికి దానం చేశారో గ్యారంటీగా విమానం ఖాయం. విమానై సోజ్వలైర్యాంతి, ధగ 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 వెలిగిపోతున్న బంగారపు విమానం ఎక్కి భూమి దాన ప్రదాన రాహ, భూమి దానం చేసినటువంటి నరులు ఈ యమలోకం గుండా కాకుండా ఈ పక్క నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. పక్క నుంచి ఎందుకన్నాడో తెలుసా, యమలోకంలో శిక్షలు అనుభవించకపోయినా ఆ మార్గం గుండా వెడుతూ ఆ కుండాలు చూస్తే కూడా భయం అండి. ఇప్పుడు మలమూత్రాల దగ్గర నివసించక్కర్లా, దారిలో కనీసం ఒక్క 2 నిమిషాలు చూసినా జుగుప్సే, అంత భయంకరంగా ఉంటుంది యమ మార్గం. అందుకని ఏం చెప్పారు, మహాత్ములకి ఈ పక్క నుంచి వెళ్లే త్రోవ చూపించారు. ఈయన కూడా పక్క నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంతలో దగ్గర నుంచి, బాబు రక్షించండి, త్రాహి త్రాహి కృపా సింధో, ఓ దయాసముద్రుడా రక్షించు రక్షించు అనే మాటలు వినపడ్డాయి. దాంతో వణికిపోయాడు దుర్వాసుడు కూడా. అంటే అంత దీనంగా ఏడ్చారు. ఒక్కొక్కడు రక్షించండి అని దీనంగా ఏడిస్తే ఆ ఏడుపుకి హృదయం కరిగిపోతుందండి. అందుకని దుర్వాసుడికి మనస్సు కరిగిపోయి అసలు ఇదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళి చూశాడు. అదొక పెద్ద కుంభం, కొండ. సంస్కృతంలో కుంభం అంటాం, తెలుగులో అదే కొండ అయిందనమాట. ఆ నరకం పేరు కుంభీపాకం. అది 64,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించండి, 64,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన విశాలమైన నరకం. అందులో పెద్ద పెద్ద కుండలు ఉంటాయి. ఒక్కొక్క కుండ ఇనుముతో తయారు చేయబడిన కుండ. ఒక్కొక్క కుండ 12 మైళ్ళు ఉంటుంది మళ్ళీ, అంత వెడల్పు, అంత గొప్ప కుండ. ఆ కుండ కింద పెద్ద గాడిపొయ్యిలా తవ్వి అందులో కట్టెలు పెట్టి నిప్పు పెట్టి ఆ కుండల్ని బాగా వేడి చేస్తున్నారు యమకింకర్లు. కుండలో బాగా నూనె పోశారు, గానుగ నూనె, నువ్వుల నూనె. కుండలో నూనె, కింద కుండ కింద మంట. ఈ మంటతోటి ఏమండి ఇక్కడ ఎక్కడో పొగట్టారండి, పొమ్మల్లాగా పొగట్టారని. ఏమిటది? దోమల మందు. అది తీసేయండి పాపం. దోమలను చంపి మళ్ళీ వాటిని యమలోకానికి పంపడం, ఆ పాపం వల్ల మీరు యమలోకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తీసేయండి వాటిని, దానివల్ల కొంచెం గొంతుకు ఇబ్బందిగా ఉంటుంది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆ విశాలమైన కుండ కింద బాగా మంట పెట్టి పైన నూనె పోసి కళ్ళపెళ్ళ 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 దాన్ని మరగబెట్టారు యమకింకర్లు. ఇప్పుడు అక్కడికి పరమ పాపాత్ముల్ని పట్టుకొచ్చారు. మన ప్రాణం పోయాక మన శరీరం బొటన వేలంత ఉంటుంది. శరీరం విడిచిపెట్టేటప్పుడు ఎవడి శరీరములో వాడి బొటన వేలెంత ఉందో అంత ఉంటాడు జీవాత్మ. అంగుష్ట ప్రమాణ మాత్ర పురుష అని భాగవతంలో నరకవర్ణనలో చెప్పారు. ఉదాహరణకి నా బొటన వేలు ఎంత ఉంది, నా ప్రాణం కూడా ఇంతే ఉంటుంది. ఎప్పుడు నరకానికి వెడితే, నేను నరకానికి గ్యారంటీగా వెళ్ళను, మీరు వెళ్ళరు. ఎందుకంటే పురాణం విన్నారుగా, ఇది విన్నవాడు నరకానికి వెళ్ళట. ఒకవేళ వాడు ఎవడైనా వెడతాడు అన్నవాడు వెడతాట. నేనల్లా, ఈ మాట వేదవ్యాసులు స్వయంగా చెప్పారన్నమాట. ఫలశ్రుతిలో ఈ ఆచార వ్యవహారాలు 5 రోజులు శ్రద్ధగా వింటే, మళ్ళీ ఒక రోజు విని 2 రోజు వినకపోతే మాత్రం చెప్పలేం. దేర్ ఈజ్ నో గ్యారంటీ టు హిమ్. 5 రోజులు నియమనిష్టలతో వింటే అటువంటి వాడు స్తన రసం న పిబేత్ అంటాడు. నిన్నే చెప్పాను మంధనిలో ఈ ఉపన్యాసం, వాడు మాతృ స్తన రసం తాగడు, పునర్జన్మెత్తడు, నరకానికి వెళ్ళడని చెప్పారు. అంత గొప్పవి మన ఆచారాలంటే, మన ధర్మాలంటే, మన పురాణాలంటే. ఇప్పుడు ఈ ప్రాణం పోయిన వాడి ప్రాణం బొటన వేలంత ఉంటుందన్నారు కదా, దీన్ని ఏం చేస్తారు, యాతన శరీరం అని ఒక శరీరంలో ప్రవేశపెడతారు. పాపాత్ములకి ప్రాణం పోగానే వాడికి ఒక యాతనా శరీరాన్ని యమకింకరులు తెస్తారు. అనగా వీడు చేసిన పాపములను ఈ శరీరం ద్వారా అనుభవించాలి. అనుభవించాలంటే మనం చేసిన పాపాలు మన ఆత్మకి ఒక ఉపాధి ఉండాలి, అంటే ఒక శరీరం ఉండాలి. ఉపాధి అంటే శరీరం అన్నమాట. శరీరం లేకపోతే ప్రాణం ఏ కష్టము సుఖము అనుభవించదు. అందుకే సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా మనకు ఒక శరీరం కావాలి. ఈ శరీరం విడిచిపెట్టగానే పాపాత్ములకైతే యాతనా శరీరం అంటే నరక యాతనలు దాని ద్వారా అనుభవిస్తాడు. పుణ్యాత్ములకి దివ్య శరీరం, మోక్షం పొందేవాడికి ముముక్ష శరీరం అని ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరం ఉంటుంది వారి పుణ్య కర్మ విశేషాలని బట్టి. కొంతమంది పాపాత్ములు ఇప్పుడు ప్రస్తుతం ఈ యమకుండంలో యాతనా శరీరంలో ఉన్నారు. వాళ్ళు వీళ్ళ ప్రాణాలు అందులో ఉన్నాయి. వీళ్ళని తీసుకొచ్చి ఈ కళ్ళపెళ మరుగుతున్న కుంభంలో ఉన్న నూనెలో వేసేశారు. అదన్నమాట కుంభీపాకము అంటే. కొండలో ఉన్న నూనెలో వీడిని బాగా వండడం, పాకము అంటే వండుట, వీడిని బాగా వండుతారు. ఆ వండడంలో కూడా ఎలాగో తెలుసా, ఇంతంత బూర్లు మూకుళ్ళు తీసుకుని ఈ పాపాత్ముడిని అందులో వేసేసి ఈ చట్రంతో పైకెత్తుతారనమాట. సాయంత్రం పూట ట్యాంక్ బండి దగ్గర చల్ల పుణుకులు, మిరపకాయ బజ్జీలు, మైసూరు బజ్జీలు సర్ర సర్ర అని వేయిస్తారు చూసారా. అలా ఈ పాపాత్ముడిని యాతనా శరీరంలో ఉన్నవాడిని అందులో పారేసి వేగిపోగానే పైకెత్తుతారు. ఇదనమాట వేగలేక చూస్తున్నానంటే. ఇప్పుడు అర్థమైంది మీకు, రోజు మేము వేగలేక చూస్తున్నాము అంటారే, నిజంగా చావడు, చచ్చిపోయి ఇక్కడికి వచ్చాడు, యాతనా శరీరంలో ఉన్నాడు. ఇది బాగా బజ్జీలా వేగిపోతుంది, బాధ అనుభవిస్తాడు, కానీ మళ్ళీ పైకెత్తగానే యథారూపం ధరిస్తాడు. చావు ఉండదు, చచ్చేసావు. యాతన అంటే ఇది యమయాతన. ఒక్కసారి ప్రాణం పోతే భూలోకంలో ఉన్నవాడికి మళ్ళీ హాయిగా పైకిపోవచ్చు అనుకుందామంటే అక్కడికి వెళ్ళాక కూడా ఈ పాపపు శరీరంలో ఇన్ని బాధలు అనిపిస్తాడనమాట. యాతనా శరీరమును నరికితే బాధ వస్తుంది, మళ్ళీ ముక్కలు అతుక్కుపోతాయి, మళ్ళీ నరుగుతారు, మళ్ళీ అతుక్కుపోతాడు, మళ్ళీ నరుగుతారు, మళ్ళీ అతుక్కుపోతాడు, వేగిపోతాడు, మళ్ళీ యథాతథంగా అవుతాడు. ఇలా వారి వారి పాపాలను బట్టి 1000 ఏళ్ళు, 10,000 ఏళ్ళు, 5,000 ఏళ్ళు వీడి బాగా చితక్కొట్టుదులు పెడతారు. అందుకనే మరి జాగ్రత్తగా ఉండాలి. పురాణం వింటున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా సెల్ ఫోన్లు కట్టేసి వినాలి. కట్టకపోతే సెల్ గ్యారంటీ హెల్. అందువల్ల అన్నమాట ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం. తర్వాత ఇంకో రహస్యం చెప్పనా, మీలో ఎవరికైనా నరకం చూడాలని కోరుకుంటే చెప్పండి, చేయొత్తండి. అబ్బాయి ఎవరు ఎత్తట్లా. నరకానికి వెళ్ళాలని కోరుకుంటే బయటికి వెళ్ళాక నన్ను తిట్టుకోండి. పౌరాణికుండి బయటికి వెళ్ళాక తిట్టుకుంటే అటువంటి వాళ్ళు తప్పక నరకానికి పోతారు. మీకు వెంకటనారాయణ గారి ఇంట్లో శివపురాణము అని ఒకటి ఉంది, అందులో రాస్తాడు చూడండి, పురాణజ్ఞం అంటే పురాణమును ఎరిగినటువంటి వాణ్ణి యో నిందతి, ఎవడు నిందిస్తాడో వాడు తప్పక మొట్టమొదట నరకానికి వెళ్ళేవాడు, ఫస్ట్ క్యాండిడేట్ వాడే. బస్సు రాగానే డామని వీణి ఎక్కిస్తారు, ఇంకా మిగతా వాళ్ళందరినీ ఆపేసి ఫస్ట్ సీట్ నీది అంటారనమాట. వారి వారి ఫేట్ను బట్టి ఆ సీట్లోకి పెడతారు, అది వేరే విషయం. అందువల్ల ఈ కుంభీపాకం అనే నరకంలో కొత్త కొత్త ఉడికిపోతూ వేగిపోతున్న పాపాత్ములు పాపవేదన తట్టుకోలేక త్రాహి త్రాహి రక్షించు రక్షించు అన్నారు. ఈ అరుపులకి పాపం దుర్వాసుడు కంగారు పడి అందులోకి చూశాడు. అయ్యో బాబో, ఏమి కొండలు, ఏమి మంట, ఏమి వేగిపోవడం అని ఒక్క క్షణం ఆయన శరీరం కంపించింది. కంపించగానే ఇలా అన్నాడు, తలకై ఊపాడు, దానికి శిరఃకంపము అంటారు, తలలా ఊపాడు అనమాట ఒకసారి. అప్పుడు జరిగిందో తమాషా, అప్పటిదాకా భగభగ మండుతున్న మంటలతో, బాగా మరిగిపోతున్న నూనెతో ఉన్న కొండలతో, ఆ కొండలలో వేగిపోతున్న పాపాత్ములు పాపాత్ముల ఆర్తారవాలతో మారుమోగిపోతున్న యమలోక కుంభీపాక ప్రాంగణం అంతా ఒక్క క్షణంలో సెకనులో స్వర్గమైపోయింది. అన్ని పారిజాత వృక్షాలు, హాయిగా అరటి తోటలు, ఆ మధ్యలో చల్లగాలి వీస్తూ ఉండగా భయంకరంగా యాతనా శరీరంలో ఉన్న వాళ్ళు అందంగా నాలాంటి పురుషులుగా మారిపోయి కులాసాగా ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతున్నారు. అంటే ఒక క్షణంలో కుంభీపాకం స్వర్గం అయిపోయింది, అది కూడా నందనవనంగా మారిపోయింది. యమకింకరులు కంగారుబడి ఈ పాపాత్ములంతా పుణ్యాత్ములుగా మారిపోయారు, సుకుమార సుందర శరీరాల్లోకి వెళ్ళిపోయారు, సుఖం అనుభవిస్తున్నారు. ఇక్కడున్న యాతనంతా పోయింది, వేడిపోయింది, చల్లదనం వస్తోంది, ఆహ్లాదంగా ఉంది వాతావరణం. పక్కన పారిజాత వృక్షాలు కల్పవృక్షాల యొక్క పువ్వుల వాసనతో పరిమళంతో మిళితమయ్యుంది గాలి అని వణికి పరుగు పరుగున యముడి దగ్గరికి వెళ్ళి మహారాజా రక్షించన్నారు సంయమనీయపురాధీశుణ్ణి. అప్పుడు యముడు ఏమిటి కంగారు పడుతున్నారంటే, ఏం చెప్పమండి, పరమ పాపాత్ములకి మేము శిక్షలు వేస్తున్నాం కుంభీపాకంలో, హఠాత్తుగా కుంభీపాకం స్వర్గం అయిపోయింది, కారణం తెలియదు, మీ మీరు వచ్చి ఆ పరిస్థితిని చక్కదిద్దకపోతే ఇక మన మాట వినేవాడు లేడు, అందరూ సుఖంగా స్వర్గానికి పోయేటట్టున్నారు, మన క్యాండిడేట్స్ అంతా వేరే పార్టీలోకి పోతున్నారు, స్వర్గం పార్టీకి అన్నారు. అనగానే యముడు కంగారు పడి ఆయన వచ్చాడు. చూస్తే నిజంగానే కుంభీపాకం స్వర్గం అయ్యింది. ఏమిటబ్బా ఇది హఠాత్తుగా స్వర్గం అయ్యింది, కారణం ఏమిటి అని ఆయన చింతిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చాడు ఒక మహానుభావుడు. తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీత రవసుధారల యోగీంద్ర తతులు చొక్క కపిల జటాభార ఘనదీప్తి పుంజంబు దిశలు ప్రభాత దీధితి వహింప తను లగ్న తులసిక దామగంధంబులు గగనాంతరాళంబుగప్పి కొనగా వచ్చెమింట నుండి వాయు మార్గమున ఆరుఢ నయ విశా నారదుండు నారదుండు. జ్ఞానానికి ప్రతీక మహానుభావుడు నారద మహర్షి బ్రహ్మమానస పుత్రుడు అక్కడికి వచ్చాడు. ఆయన వస్తూ ఉంటే ఎంత బాగుందో వర్ణించారన్నమాట. ఇక్కడ ఆయన చేతిలో మహతి అనే వీణ పెట్టుకున్నాడు. ఈ మహతి అనే వీణని మీటుతున్నప్పుడల్లా అందులో నుంచి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఈ అష్టాక్షరి మంత్రం మహామధురంగా పలుకుతోంది. ఆయన నోరు విప్పితే ఒక్క అసభ్య పదం ఉండదు, నిరంతరం హరిగీత రవమే అన్నారు. ఎప్పుడూ హరిస్మరణే, గోవింద మాధవ ముకుంద అని పాడుతూనే ఉంటాడు. అది కూడా మామూలు నాదం కదట. అందుకే హరిగీత రవ సుధాధారలు అన్నారు వాటిని. ఆయన పాడుతున్న పాటలు అమృతం. ఆ అమృత ధారతో యోగీంద్రతతులు చొక్క మహాయోగులు పరవశించిపోతున్నారు. అంత మధురంగా పాడతాడండి. అసలు పౌరాణికుడికి మధుర గాత్రం ఉండాలి. నారదుడు అంత మధుర గాయకుడు, సుకుడంత మధుర గాయకుడు, సూతుడంత మధుర గాయకుడు. వాళ్ళు శ్లోకాలు పాడుతూ ఉంటే చెట్లు చిగురించాయని రాశారు. నైమిషారణ్యంలో ఎండిపోయిన చెట్లు ఉన్నాయట. నైమిషే అనిమిష క్షేత్రే మునయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అనిమిష క్షేత్రం దేవతలు నివసించే దివ్యక్షేత్రమైన నైమిషారణ్యంలో 1000 సంవత్సరములు యజ్ఞము చేశారు సౌనకాది మహర్షులు. అప్పుడు సూతుడు వాళ్ళకి పురాణం చెప్పాడు. ఆయన పురాణం చెబుతూ ఉంటే ఎండిన చెట్లకి చిగుళ్ళొచ్చి మళ్ళీ కొత్త చెట్లు అయిపోయాయంటే ఆయన ఎంత మధురంగా గానం చేశాడో ఆలోచించండి. అంత బాగా చెప్పేవారు ఆ రోజుల్లో ఆ మహానుభావులు. ఇవాళ లేరు. అయినా మీరంతా నాతో వచ్చారు గనక ఏమండి వెంకటనారాయణ గారు, 3 సార్లు 4 సార్లు నేనే భాగవత సప్తాహానికి మిమ్మల్ని తీసుకెళ్ళాను. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నైమిషారణ్యంలో అత్యద్భుత భాగవత సప్తాహం చేద్దాం. దానికి వెంకటనారాయణ గారు ముందు నిలబడతారు, వెనక ప్రభాకర శాస్త్రి గారు నిలబడతారు, మధ్యలో మనందరం ఉందాం. నేను పురాణం చెబుతాను, మీరు వింటారు, మధ్యలో చప్పట్లు కొడతారు, ముచ్చట్లు ఆడుకోకుండా. మొత్తం మీద పరమ పవిత్రమైన నైమిషారణ్యంలో అంతమంది మహర్షులు పురాణం విన్నారు, చెప్పారు, వారి గాత్రంతో ఆ ప్రాంగణమంతా పులకించిందని రాశారు. ఇప్పుడు నారదుడు పాడుతూ వస్తూ ఉంటే ఆ మాధుర్యానికి యోగులు పరవశించిపోయారట. ఆయన జడలు ఎర్రగా అయిపోయాయి, ఎందుకంటే తైల సంస్కారం ఉండదు గనక. ఎప్పుడు స్నానం చేయడమే తప్ప సంరక్షించుకోవడం, తీర్చిదిద్దుకోవడం, దువ్వడం ఇటువంటివి ఎరగడు గనక. బాగా నదీ స్నానాలు చేసి చేసి ఆయన జుట్టు ఏమైపోయింది, తామ్రవర్ణం రాగి రంగులోకి వచ్చింది. అందుకే మహానుభావుడు ముక్కు తెమ్మన్న పారిజాతాపహరణం అనేటటువంటి గ్రంథంలో రాశాడు, మోక్షద్రుపల్లవ శంకచే, జడలు మోక్షద్రుపల్లవ శంకచేయ అంటాడు. నారదుడు మోక్షమిచ్చే చెట్టుట. ఈ మోక్ష వృక్షానికి నారదుడనే చెట్టుకి చిగుళ్ళు పుట్టాయి. ఆ చిగుళ్ళు తల వెంట్రుకలు. అంటే చిగుళ్ళలా ఎర్రగా ఉన్నాయన్నమాట తల వెంట్రుకలు. వాటికి తులసి పూసలు కట్టాడు, మెడ నిండా తులసి మాల వేసుకున్నాడు. ఈ తులసి మాలల నుండి వస్తున్న పరమ సువాసనతో అక్కడ ఉన్నవాళ్ళు ఆహా ఏమి వాసన అని పరవశిస్తున్నారు. ఈ విధంగా హరిస్మరణ చేసుకుంటూ పరమ నీతిజ్ఞుడు జ్ఞాని నార అంటే జ్ఞానం, నారదహ ద అంటే ఇచ్చువాడు, ఎప్పుడు సంస్కృతంలో ద అంటే ఇచ్చుట, నారదహ అంటే నారమును ఇచ్చువాడు, జ్ఞానమును ఇచ్చువాడు అని అర్థం. నారదుడు ఎప్పుడు జ్ఞానమే ఇస్తాడు. భూమిదహ భూమినిచ్చేవాడు. ఈ విధంగా ద అనే ఒక్క పదం ఒక్క అక్షరం చేర్చామంటే నరదహ నరుణ్ణిచ్చేవాడు, జ్ఞానదహ జ్ఞానమునిచ్చేవాడు అని అర్థం అన్నమాట. ఆయన అక్కడికి వచ్చాడు. రాగానే యమధర్మరాజు గారు భక్తితో నమస్కరించి, నారద ఇప్పుడే ఒక సందేహంలో పడ్డాను, ఆ సందేహం తీర్చడానికి అన్నట్టు దేవుడిలో వచ్చావు, హఠాత్తుగా నరకంలో కుంభీపాకం స్వర్గంలో మారిపోయింది, స్వర్గం ఎందుకయ్యింది ఈ నరకం అని మేము బుర్రబద్దలు కొట్టుకుంటున్నాం, కారణం ఏమిటో నువ్వు చెప్పు అన్నారు. అప్పుడు చెప్పాడు ఆయన, ఇదంతా దుర్వాస మహర్షి తెచ్చిపెట్టిన తంట అన్నాడు ఆయన. నాయిదారు దుర్వాసుడికి ఎంత మహిమ ఉందా అన్నాడు ఆయన. ఆయన మహిమ కావడా కాదు ఇది, ఆయన స్వర్గానికి ఇంద్రుడికి ఇంత ప్రసాదం ఇవ్వడానికి బయలుదేరాడు. వెళ్ళేవాడు నుదుట భుజాల దగ్గర అంతటా విభూతి పూసుకున్నాడు. ఆ విభూతి పెట్టుకున్న తలకాయని ఈ కుంభం కేసు చూశాడు, ఇలా ఊపాడు. ఊపగానే నుదుటి ఉన్న విభూతి కొంత రాలి ఇందులో పడింది. నమశివాయ పంచాక్షరి మంత్ర పూర్వకముగా నుదుట అలదుకున్న ఈ విభూతి ఒక్క రవ్వంత ఇంత పిసరు ఈ యమకొండంలో పడగానే కుంభీపాకం పరమ పవిత్రమైన ఆహ్లాదకరమైన స్వర్గమైపోయింది. ఇది విభూతి మహిమ. అందుకని విభూతి పెట్టుకోవాలి. దుర్వాసుడు వెళ్ళిపోయాడు, కానీ శాశ్వతంగా ఈ కొండం అలా వదిలేసేవాళ్ళు, అది కొత్త స్వర్గంగా అట్టేపెట్టి ఇంకో చోట కుంభీపాకం కట్టుకోవాల్సి వచ్చింది. పాపం చూసారా కర్మయోగం. విభూతి చిటికెడు పడితేనే నరకకొండం స్వర్గమైతే, నిరంతరం నరకం వంటి మన దేహానికి విభూతి పెట్టుకుంటే ఎన్ని శుభాలు పొందొచ్చో ఆలోచించండి. ఇంకొక కారణం కూడా చెబుతున్నాను, పొద్దుటి ఆచారాలలో విభూతి పెట్టుకోవడానికి గల కారణం మన శరీరం నశ్వరము అని పేరు దీనికి. అసలు శరీరం అంటేనే అర్థం ఏమిటి? శీర్యతే ఇది శరీర, శరీరం శీర్యతే ఇది శరీరం, నశించిపోవున్నది కనుక దీనిని శరీరం అన్నారు. శరీరము అనే శబ్దమునకు జీర్ణించిపోయేది నశించిపోయేది ఇవాళన్నట్టు రేపు ఉండదు. ఈ నాశనమయ్యే శరీరం మీద చచ్చిపోయేటప్పుడు గనక విభూతి ఉంటే పొరపాటున యమకింకరులు అక్కడికి వెళ్ళరు. స్వయంగా యమకింకరులతో అన్నాడు శివుడు, జాగ్రత్త, నా భక్తులు విభూతి ధరించి చచ్చిపోతే వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళని పట్టుకుని భస్మం చేస్తాను అని యముడు కూడా ఆనతిచ్చాడు. స్కాంద పురాణంలో కాశీఖండంలో నిత్యము విభూతిని ధరించే సదాచార సంపన్నులు ఆచారపరాయణుల జోలికి వెళ్ళద్దు, వారి వలను వారి 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 జేరిన వారి త్రోవ పోవ వలదు దూతలారా. ఒక విభూతి పెట్టుకున్న వాళ్లే కదట. ఒక ఆయన భర్త గారు పెట్టుకుని భార్యను వెంట పట్టుకెడితే, కర్మగాలి భార్యకు ఆయువు తీరిపోతే, ఆవిడ నరకానికి వెళ్ళేంత పాపం చేస్తే కూడా భర్త పక్కనే చెయ్యొచ్చు కూర్చుందిగా, ఈ విభూతి పుణ్యం ఆవిడికి తగులుతుంది, ఆవిడ జోలికి కూడా వెళ్ళొద్దన్నాడండి ఆయన. అందుకని మీ భర్తలు మీరు చెప్పండి రోజు, ఏమండి మేము పెట్టుకున్నా పెట్టుకోపోయినా మీరు బాగా పెట్టుకున్నానండి, ఈయన వల్లన్నా తరిస్తాం గనక, కాకపోతే ఈయన పట్టుకోండి గట్టిగా వదలకుండా. మళ్ళీ ఉపన్యాసంలో వెంకటనారాయణ గారు చోట బేబీ సరోజ్ గారు చోట కాకుండా ఇద్దరు కలిపి పట్టుకోవాలి. ఎప్పుడు శుభమే, విభూతి వల్ల లాభం అది అన్నమాట. అందుకే పూర్వం జంటలు జంటలుగా ఇలా ఉపన్యాసాలకు వచ్చేవారు పూర్వం పతివ్రతలను ఉండేవారులేండి. భర్తలు విడిచిపెట్టకుండా ఇద్దరు కలిసి కూర్చుని పురాణం వినేవారు. సరే కాలప్రభావం అది. ఏమైనా అందువల్ల విభూతి ధారణ చెయ్యాలి. ఎంత మంచి మాట చెప్పాడు, విభూతి ధరించిన వారి 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 చేరిన వారి త్రోవ పోవ వలదు దూతలారా. ఇంత తేలిగ్గా పోతన గారు రాయగలడు పద్యం, ఇంకెవడు రాయలేడు. అజామిడో ప్రఖ్యానంలో గొప్ప పద్యం ఇది. అందుకని విభూతి ధారణ చెయ్యవలెను. ఇప్పుడు ఆచారములలో స్నానానంతరం విభూతి ధరించండి అని అందుకు చెప్పాడనమాట. ఇప్పుడు విభూతి ధారణ తర్వాత ఏం చెయ్యాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉన్నది. సంధ్యావందనార్హత కలిగితే ముందుగా ధారణానంతరం ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని సూర్యోదయ సమయానికల్లా ముమ్మారు అర్ఘ్యం ఇవ్వాలి. ఒకవేళ సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి అర్ఘ్యమిచ్చేందుకు అవకాశం లేకపోతే 8 స్నానం చేసి సంధ్యావందనాన్ని కూర్చున్నాడు. అప్పటికి సూర్యోదయం ఎందుకు అవుతుంది? 2 పొద్దెక్కింది. అప్పుడేం చెప్పాడు? కాలాతీత ప్రాయశ్చిత్త పూర్వక అర్ఘ్య ప్రదానం కరిష్యే, నేను సూర్యోదయ సమయానికి అర్ఘ్యం ఇవ్వలేకపోయాను, దానివల్ల కాలాతీతం అయ్యింది, దానికి ప్రాయశ్చిత్తంగా ఇంకొకసారి అర్ఘ్యం ఇస్తున్నాను. అంటే 3 ఇవ్వాలి అర్ఘ్యం, ఇప్పుడు 4వ కూడా ఇవ్వాలి. ఇది కాలాతీతానికి ప్రాయశ్చిత్తం. ఒకవేళ తెల్లవారుజామును 3 చేయవలసి వస్తేనో, ఇప్పుడు ఒక్కొక్కప్పుడు తెల్లవారుజామును విమానం ఎక్కాలి, ఢిల్లీలో 2:30 విమానం కదులుతుంది, నా ఓటువాడు శంషాబాద్లో 9 ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ దిగి 2:30 మళ్ళీ విమానం ఎక్కాలి, విమానం ఎక్కాక అర్ఘ్యప్రదానం చేయడం కుదరదు కనుక అక్కడే బాత్రూములో లఘువుగా స్నానం చేసి ముందుగా అర్ఘ్యం ఇచ్చేసి ఎక్కమన్నాడు. అప్పుడేం చేయాలి? కాలపూర్వక ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రదానం కరిష్యే, కాలము అవ్వకుండా ముందు ఇచ్చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా ప్రాయశ్చిత్తంగా 4వ పర్యాయం. అంటే ఆలస్యమైనా ప్రాయశ్చిత్తం, ముందైనా ప్రాయశ్చిత్తం, అధికంగా ఇంకొకసారి గాయత్రి మంత్రపూర్వకముగా అర్ఘ్యం ఇవ్వాలి. ఒకవేళ తక్కిన వాళ్ళు ఈ యజ్ఞోపవేత అర్హత లేకపోతే దానికి ఏమక్కర్లా, దానికి కూడా అర్ఘ్యానికి ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రాన్ని స్వయంగా శివుడు పార్వతికి చెప్పాడు, అది నేను మీకు చెబుతున్నా. ఆడువాళ్ళు, ఉపనయనం లేనివారు, వారు కూడా సంధ్యావందనం చెయ్యాలి, వారు కూడా అర్ఘ్యప్రదానం చెయ్యాలి. కాకపోతే విధానం తేడా. ఏమండి ఆడవాళ్ళకి సంధ్యావందనం ఎక్కడుందండి, అర్ఘ్యం ఎక్కడుందండి అని ఒక్కొక్క పిడివాదం వాడు అడగొచ్చు కాక. సుందరకాండ పారాయణ చేస్తున్నారో రోజును అంతో ఎంతో అలా చేస్తున్న వాళ్ళు చూడండి. అందులో 14-15 సర్గల్లో సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి అంటాడు. వేళ తప్పకుండా సంధ్యావందనము చేసేటటువంటి సీతాదేవి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న రహస్యం చెప్పాలి. శ్రీలంకలో ఇప్పటికీ కూడా నాతో పాటు లంక వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇందులో రామ్మోహన్ గారు వచ్చారు, ఎలాగో ఆయనతో పాటు మీలో కొందరు వచ్చారు. మిమ్మల్ని అందరినీ ఆ ప్రదేశాలన్నీ చూపించి ఇక్కడిక్కడి జరిగిందని వర్ణించి మరీ చెప్పాను కదా. అందులో అశోకవనం అనే ప్రాంగణంలో ఎంత చల్లగా ఉంటుందో తెలుసా వాతావరణం? బదరీ కేదారాల్లో ఉన్నట్టుగా ఉంటుంది, ఊటీలో ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ ఈ రావణాసురుడు సామాన్యుడు కాదు, పరమ దుర్మార్గుడు. సీతాదేవిని వేడిగా ఉన్న ప్రాంతంలో కాకుండా ఈ చల్లగా ఉన్న అశోకవనంలో పెట్టాడు. అక్కడ సాయంత్రం చీకటి పడే సమయానికి ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి గాలి వస్తుంది, ఆ గాలికి గడ్డగట్టేస్తాం. సీతని ఇక్కడ పెడితే ఏమిటి లాభం? ఈ చలికి తట్టుకోలేక నా ఇంటికి వచ్చిన అంతఃపురంలో చేరుతుంది, హాయిగా ఆవిడ పొందు పొందొచ్చని వీడు ఆలోచన అనమాట. అందుకని అక్కడ పెట్టాడు వాడు, రాక్షసుడు అంటే అది. అక్కడ నిజంగా సాయంత్రం ఇంచుమించుగా 4 వెళ్ళామండి మేము. అశోక వృక్షం, ఇప్పుడు ఆ పూరంలో వనం లేదు, చెట్లు లేవు, కానీ ఆ సెలయేరు ఉంది. అక్కడ ఆంజనేయుడికి గుడి కట్టారు, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు, ఎందుకంటే టూరిజం మీద బతుకుతారు కనుక. అక్కడ పురాణం చెబుదామని బయట కూర్చుంటే నేను గదగద వణికిపోయాను. ఇలా మంకీ క్యాప్లు లేవు, ఆంజనేయుడు ఉన్నాడు, కానీ ఆంజనేయుడి యొక్క వారసులు పెట్టుకునే క్యాప్ ఉందే, ఈ కోతి టోపీ, మంకీ క్యాప్లు లేవు, దాంతో అందరూ వణికిపోయారు. ఆ ప్రాంతంలో అద్భుతమైన నది సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంది, అక్కడ చల్లని నీరుంటుంది. అక్కడ హాయిగా స్నానం చేసి తెల్లవారుజామున సీతాదేవి అర్ఘ్యం ఇచ్చేదిట ఆవిడ కూడా. అందుకే సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి సంధ్యార్ధే వరవర్ణిని ఇమాం శివజలాం అంటాడు. పైగా ఇది పవిత్రమైన నిర్మలమైన నీరు, ఇది అక్కడ నదీ జలం నిర్మలమైన నీరు, పవిత్రమైన నీరు, స్వచ్ఛంగా చల్లగా ఉంటుంది. సీతాదేవి సంధ్యావందనం ఎలా చేసిందో కూడా కొన్ని పురాణాలు అధ్యాత్మ రామాయణాదుల్లో చెప్పారు. ఆ విధానం ఇప్పుడు మీకు చెబుతున్నానమాట. ఆడువాళ్ళు, ఉపనయనం లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యండి. సంధ్యావందనం అంటే హాయిగా స్నానం మామూలే, ఎవరికైనా స్నానం విధానం ఒకటే, విభూతి పెట్టుకోండి. వైష్ణవులైతే ఊర్ధ్వపుండ్రాలు ధరించండి, కేవలం తిలకం పెట్టుకున్నా పర్వాలేదు, ఏదో ఒకటి పెట్టుకున్నాక 3 కూడా నీళ్లు చేతిలోకి తీసుకుని గాయత్రి మంత్రానికి ఒక శ్లోక రూపం ఇచ్చారు దేవీ భాగవతంలో. ఆ శ్లోకం చదువుతూ అర్ఘ్యమివ్వాలి. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః, యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః, ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఏ ఈ గాయత్రి మంత్రాన్ని ఈ శ్లోక రూపంలో పెట్టారు అనుష్టుప్ ఛందస్సులో. ఈ శ్లోకమును చదువుతూ మూడు మార్లు అర్ఘ్యమిస్తే అటువంటి వాడు సదాచార సంపన్నుడై యమధర్మరాజు గారికి ప్రీతి కలిగించిన వాడు అవుతాడు. తనకి ప్రీతి కలిగితే ఇక మనకి నరక శిక్ష వెయ్యాడు. కాబట్టి స్నానానంతరం తప్పక సంధ్యావందనము ఈ విధంగా అర్ఘ్యప్రదానం చెయ్యాలి. వారి వారి గురు పరంపరలను బట్టి, వారి వారి అర్హతలను బట్టి మొత్తం మీద అందరూ చేయవలసిందే. ప్రాయశ్చిత్తం అనేది అందరికీ ఒకటి, నాలుగో పర్యాయం మళ్ళీ నీళ్లు ఇవ్వవలసిందే. ఈ నీళ్లు ఇవ్వడం వల్ల మనం సూర్యభగవానుడి రుణం తీర్చుకుంటున్నాం. ఇప్పుడిక్కడ ఇంకొక అత్యద్భుత దివ్య రహస్యం ఉన్నది. సూర్యభగవానుడి శరీరాన్ని మందేహులు అని కొంతమంది రాక్షసులు పట్టుకుంటారు. వాళ్ళకి మందేహాసురులు అని పెట్టు. వాళ్ళనే మనం ఇప్పుడు ఇంగ్లీష్లో అల్ట్రావైలెట్ రేస్ అంటున్నాం. దాన్ని వేదాలలో మందేహులు అన్నారు. వీళ్ళు చేసే పని ఏమిటో తెలుసా? రోజు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి, మళ్ళీ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడిని ఇలా గట్టిగా కమ్మేస్తారు. భయంకరులు వాళ్ళు. వాళ్ళు గనక సూర్యుడిని విడిచిపెట్టకపోతే మనకి సూర్యకిరణములు, అతినీల లోహిత కిరణములు అనే కిరణములు మన మీదకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. దానివల్ల చర్మ వ్యాధులు వస్తాయి. భూమి మీద విపరీతమైన వేడి పెరిగిపోతుంది. ఇవాళ జల కాలుష్యం, జన కాలుష్యం, ఇంకా అనేక కాలుష్యాలతో పాటు సంధ్యావందనం చేయకపోవడం కూడా ఇంత వేడికి మూల కారణం. ఇప్పుడు మనం నీళ్లు గాయత్రి మంత్రపూర్వకంగా విడిచిపెడితే ఈ నీరు భూమి మీద నుంచి ఆకాశానికి ఒక శక్తి రూపంలో పైకెడుతుంది. నీరు ఇక్కడే ఉంటుంది. అమాయకంగా మనం ఇచ్చే నీళ్లు సూర్యుడికి ఎలా చేరుతాయి అని అడుగుతాడే, ఎలా చేరుతుందో కళ్ళు పెట్టుకు చూస్తే కనపడుతుంది. ఈ నీళ్లలో అత్యద్భుతమైన ఒక దివ్యశక్తి ఉంది. అది వజ్రాయుధంగా మారిపోతుంది. ఈ వజ్రాయుధంలా మారిన ఈ శక్తి కంటికి కనపడదు. ఇది విద్యుత్కాంతి. ఈ మంత్రం చదవగానే ఈ విద్యుత్కాంతి ఒక వజ్రంలా మారి సూర్యుడిని పట్టుకున్న మందేహుల్ని ఒక్క దెబ్బ పటక్కను కొడుతుంది. కొట్టగానే వాళ్ళు తప్పుకుంటారు. తప్పుకుంటే సూర్యభగవానుడు స్వచ్ఛమైన కిరణాలు మన మీద ప్రసరింపజేస్తాడు. అప్పుడు భూమి మీద సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఎక్కువ వేడి, ఎక్కువ చల్లదనం ఇలా అతిగా మారదు. ఏ ఋతుధర్మం ఆ ఋతువు పాటిస్తుంది. అప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. అందుకని తప్పక సమయం దాటకుండా మనం సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చెయ్యాలి. దానిని అన్నమాట పోతన గారు భాగవతం దశమస్కంధంలో సుందర సాయం సంధ్యావందన విప్రార్ఘ్యతోయ వజ్ర హతోద్యన్ మందేహాసుర రక్తస్యందము క్రియ కెంపు సంపెసగే అపరదిశన్. ఆయన ఒక అద్భుతమైన కందపద్యం రాశాడు. సుందరమైన సాయం సంధ్యా సమయంలో సంధ్యావందనము చేసిన బ్రాహ్మణోత్తములు విడిచిపెట్టిన అర్ఘ్యజలము అనే ఒక వజ్రాయుధం సూర్యుణ్ణి పట్టుకున్న మందేహుల్ని కొట్టడంతో వాళ్ళు ఎగిరి పక్కకి పడ్డారు. వారి శరీరముల నుంచి వచ్చిన రక్తం ఆకాశంలో వెదజల్లబడినట్టుగా సూర్యభగవానుడి కిరణములు ఎర్రగా కనబడ్డాయన్నాడు. సూర్యుడి కిరణములు ఎర్రగా ఉంటాయిగా ఆకాశంలో. ఆ కిరణాలు ఎలా ఉన్నాయట? వజ్రాయుధంలాగా ఉన్న బ్రాహ్మణోత్తముల అర్ఘ్యజలం దెబ్బకి రాక్షసుల శరీరం పగిలింది. వాళ్ళ శరీరము నుంచి వచ్చిన రక్తం ఇలా జల్లబడిందేమో, వెదజల్లబడిందేమో అన్నట్టుంది. అంత బాగా రాశారు. కాబట్టి తప్పక సంధ్యావందనాదులు అర్ఘ్యప్రదానాదులు చెయ్యవలసినది. ఇప్పుడు నిత్య అర్చనలు అడుగుపెట్టాలి. ఈ నిత్యార్చనలోకి ఏదైనా తినకుండా తాగకుండా చెయ్యకూడదు. ఖాళీ కడుపుతో అర్చనం చెయ్యకూడదు. నిరాహారహ అంటే ఆహారము లేనివాడు అర్చనకి పనికిరాడు. అందుకని ఏం చేశారు మన వాళ్ళు? ఒరే ఏదో ఒకటి తినాలి, తాగాలి. ఏమి తాగాలి? ఆహారం తింటే కొంత మనస్సుకి అశాంతి, శరీరం నిద్రకు వెళుతుంది. అందుకని ఆచమ్య అన్నారు. అందుకని నీళ్లు తాగాలి. ముందు జలాన్ని ఆహారంగా తీసుకోవాలి. జలము వల్ల లాభం ఏమిటి అంటే భాగవతంలో అంబరీషోపాఖ్యానంలో కుడుచుటయును కాదు, కుడువ కొంటయు కాదు, సలిల భక్షణం భూసమ్మతంబు. తినడమా అంటే తినడము కాదు, పోని తినకుండా ఉండడమా అంటే అది కాదు. కాబట్టి ఉపవాసం ఉండడము కాదు, ఆహారం తీసుకోవడం కాకుండా మధ్య మార్గం సలిల భక్షణంబు సమ్మతంబు, నీరు తాగడం అనేది సమ్మతము అన్నారు. ఇప్పుడు ఇంకొక ఒక్క సూక్ష్మధర్మం ఇక్కడ ఉన్నది. ఆచమనము చేయడం వల్ల నీళ్లు తీసుకుంటే తిన్నట్టు అవుతుంది, తినకుండా ఉన్నట్టు అవుతుంది. కానీ ఆ సమయమునకే శరీరములో కొంతమందికి గంట కొట్టేస్తుంది, నీరసం వస్తుంది. సూర్యోదయ సమయమునకల్లా చెంబుడు కాఫీ పడాలి, లేదా ఆ మాత్రం పాలు తాగాలి. శరీరంలో రకరకాల ఫ్యాక్టరీలు, నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ శరీరంలో పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాపం కలియుగంలో. అందుకని ఏం చెప్పారంటే, ముఖ ప్రక్షాళనకి తర్వాత స్నానమునకు మధ్యలో పయఃపానం కుర్యాత్ అన్నాడు. అంటే పాలు మాత్రం చెప్పారు, ఇప్పుడు కలియుగం కనుక అందులో పొడుగు వేసుకుని కాఫీగా మార్చాం. కానీ నిజానికి మంత్రశాస్త్రం పయఃపానం కుర్యాత్ అంటే పాలు తాగవచ్చును, పాలు తాగితే స్నానానికి ముందు అది కూడా అది ఆహారము తీసుకోవడం కాదు. వాడు ఆహారము లేకుండా జపతపాలు యజ్ఞములు చేసిన వాడితో సమానము అన్నారు. స్నానానంతరం ఒకవేళ నీరసం వస్తే జపతపాలకి అప్పుడు పయఃపానం కాదు, ఫలం స్వీకుర్యాత్, పండు తినాలి. మళ్ళీ మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, స్నానానికి ముందు ద్రవం, దానివల్ల ఉపద్రవం ఉండదు కనుక మనకి. స్నానం అయ్యాక పండు తినమన్నారు. మళ్ళీ పండు అంటే పండు మాత్రమే, అరటి పండు, యాపిల్ పండు, మరోటో. ఈ మధ్యన పండు అంటే విభూతి పండు అనుకుని ఒక ఆయన విభూతి తినేసాడు, అందుకు చెబుతున్నాను నేను. అమాయకంగా పండు అన్నాం కదా, అది విభూతి కూడా పండు అనుకున్నాడు వాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి, లేకపోతే ఇబ్బంది. ఇది అపక్వాహారము ఏదైనా స్వీకరించవచ్చును. ఏమేమి స్వీకరించవచ్చునో మళ్ళీ భీముడితోటి శివుడు చెప్పాడు, అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. జపం చేయడానికి మధ్యలో నీరసం వస్తోంది, సంధ్యావందనం అయిపోయింది, చాలాసేపు అభిషేకం చేయాలి, లేక యజ్ఞం చేయాలి, లేక ఇంకేదో పూజ చేయాలి, ఇన్ని సమయాలలో శరీరం అంతా నీరసంతో శోషతో ఇబ్బంది పడుతోంది. అప్పుడు ఏం చేయమన్నాడంటే, పక్వము కాకుండా ఉండే ఆహారం స్వీకరించండి. అపక్వాహారం వండనిది, అగ్నివేద పెట్టనిది అన్నాడు. ఇంకా గొప్ప ధర్మ సూక్ష్మం ఇక్కడ ఉంది. భాగవత సప్తాహం చేస్తున్నాము. అప్పుడు భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా పారాయణ చెయ్యాలి. మీలాంటి వాళ్ళు వినాలి. రేపు నైమిషారణ్యంలో భాగవతం వినడానికి వస్తారు, మీరు కూర్చుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, సుస్పష్టంగా భాగవత మహిమలో పద్మపురాణంలో చెప్పిన మాట చెబుతున్నాను. ఎవరైనా కావాలంటే చూసుకోండి, కొనుక్కొని చూడండి. ఇంకా తేలిగ్గా కావాలంటే మీకు మహానుభావులు ప్రింటింగ్ చేసి మరీ అమ్ముతున్నారు, చాలా చీప్గా అమ్ముతున్నారు. గోరఖపూర్ గీతా ప్రెస్ వాళ్ళు వాళ్ళు వేసిన భాగవతంలో భాగవత మహాత్మ్యం, పారాయణ విధానం, పద్మపురాణంలో ఉన్న 5 అధ్యాయాలు ఇచ్చారు. అలాగే స్కాంద పురాణంలోని 5 అధ్యాయాలు ఇటు ముందు అటు వెనక కూడా ఇచ్చారు. అందులో ఏమన్నాడు తెలుసా, నోపవాసంతు కర్తవ్యం అన్నాడు. నాయనలారా, ఉపవాసం అనేది వద్దు ఈ సప్తాహాలలో. ఎందుకంటే ఏమీ తినకుండా అక్కడ కూర్చుని కళ్ళు తిరిగి పడి చచ్చిపోతారు, అది మహాపాపం. ఆరోగ్యం ఉన్నంత వరకు తిండి తినకుండా ఉండండి. కానీ అనారోగ్యముతో నీరసం వచ్చి మీ ప్రాణమే పోయేటప్పుడు అహోమూలోచ్ఛేదహ అన్నట్టు అయిపోతుంది, అప్పుడు నీకు సప్తాహం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఉపవాసం వద్దు, ఏదో ఒక ఆహారం తిను. కాకపోతే మలమూత్రములు అధికముగా రాకుండా ఉండేటట్టు, నిద్ర రాకుండా ఉండేంత ఆహారం తీసుకో. ఇంకా ఆశ్చర్యం చెబుతాను, భోజనం తువరం మన్యే కథాశ్రవణకారకం. కథ వినడానికి సుఖంగా ఉంటే భోజనంతు వరం మన్యే, భోంచేసి వరి చేయమన్నాడు. ఇంతకంటే కరుణాస్వరూపులు ఎవరుంటారండి. అందుకని ఆ ఋషులకు మనం నమస్కారం చేయాలి. ఎక్కడా మన శరీరాన్ని ఇబ్బంది పెట్టల, అజ్ఞానంతో 1 గంట దాకా ఉపవాసం ఉండి నీరసం వచ్చినా నేను నైవేద్యం పెట్టలేదు, 10 స్నానం చేశాను అని కూర్చుంటే తప్పని చెప్పాడు వాడు. ఏదో ఒకటి తీసుకోకుండా ఉంటే నీ లోపల ఉన్న జీవిని హింసిస్తున్నట్టు కూడా అవుతుంది. ఆరోగ్యం సహకరిస్తే సరే సరే. కొంతమంది ఉంటారు మంచి దుండుల్లాగా, వాళ్ళు రోజుకు ఒక్క పూటే తినగలరు. భగవంతుడు వాడికి ఆ వరం ఇచ్చాడు. అందరికీ కలియుగంలో ఆ వరం ఇచ్చాడో లేదో చెప్పలేము. కండకావరం తక్కువ, వరం తక్కువ, కాబట్టి ఎంతో కొంత తినండి, భోజనంతో వరం మంచి అన్నాడు. ఇవన్నీ సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. మళ్ళీ భోజనం చేయమన్నాం కదా అని పొద్దున్నే లేవగానే ఓపిక ఉన్నప్పటికీ తింటే మళ్ళీ దోషం. అది ఓపిక లేని వాడికి. అందుకని ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇప్పుడు ఏం చేయాలి, యథాశక్తిగా వాళ్ళు పారణలు చేసుకుని ఆచమ్యాన్ని నీళ్లు తీసుకుని ముమ్మారు ఓం కేశవాయ స్వాహ అని కానీ, లేదా లింగధారులను ఉన్నారు ఒక ప్రత్యేకమైన కేటగిరీ. ఇప్పుడు చాగంటి వారు అనగా కొంతమంది, అలాగే మరికొంత మల్లంపల్లి వారు, వీరంతా కూడా లింగధారులు. వీరికి మళ్ళీ సంకల్పంలో ఈ కేశవాయ స్వాహాలు ఉండవు, అవి ఇప్పుడు నేను చెప్పకూడదు మంత్ర నియమాలు గనక. ఇలాగే దీంతోపాటు అనేక విశేషాలు ఉన్నాయి. వీరశైవుల్లో మళ్ళీ శ్రీశైల దేవస్థానం అర్చకుల యొక్క సంకల్పం వేరుగా ఉంటుంది. పీఠాధిపతుల మీద మాకు మళ్ళీ వేరుగా ఉంటుంది. మీరు ఓంకేశవాయ స్వాహ అన్నట్టుగా మాలాగా ప్రణవపీఠం వంటి పీఠం స్థాపన చేసి పీఠ నిర్వహణ చేస్తూ ఇంచుమించుగా సన్యాసి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకి నియమాలు వేరు, పూర్తిగా సన్యాసం తీసుకున్న వాళ్ళ నియమం వేరు, బ్రహ్మచర్య దీక్షతో ఉండే వాళ్ళ నియమం వేరు, పరివ్రాజకుల నియమం వేరు, కాపాలికులకు సంకల్పం వేరు, భైరవులకు నియమం వేరు, అఘోరుల యొక్క నియమం వేరు. శివుడికి 5 ముఖాలున్నాయి: సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. తూర్పుకేసి ఉండే ముఖాన్ని తత్పురుషం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఓం తత్ సత్ అనేది ఉపనిషత్ వాక్యం. ఆ తత్ అనేది గాయత్రీ మంత్రంలో మొదటి బీజం, అదే వేదం. అందుకే వేదమును తూర్పు ముఖం చేసుకుని తత్ పురుషము అని పెట్టుకున్నాడు ఆయన. దానికి వెనక పడమర వైపు సద్యోజాతము అని పిలువబడుతుంది. వామదేవము ఎడమ వైపు, వామ శబ్దమునకు ఎడమ అని కూడా అర్థం. అందుకే వామ భాగంలో కూర్చుందంటాం. శివుడికి ఉత్తరం దిక్కున ఉన్న ముఖం ఉందే, అది శివుడికి ఎడమ వైపు ఉంటుంది కనుక కూర్చున్నప్పుడు, ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను, ఈ తూర్పు అనుకుందాం, అప్పుడు ఇది తత్పురుషం, ఇది సద్యోజాతం, నాకు ఎడమ చెయ్యి, అందుకని ఇటువైపు భాగం వామ భాగం అంటాం, ఇది వామదేవం. దక్షిణం వైపు అఘోరం. ఎంచేతంటే యమధర్మరాజుకి అఘోరుడు అని పేరు గనక, ఇది యమస్వరూపమైన ముఖం. ఇక ఊర్ధ్వముఖం పైకి ఉంటుంది ఒక ముఖం ఇలాగా, అది ఈశానం. అందుకే ఖం వ్యాప్తి తేజోమయం శాంతం పంచమమీశ్వరస్య వదనం, ఖం వ్యాప్తి తేజోమయం అన్నారు. 5వ ముఖం పరమ శాంతంగా ఉంటుంది, ఆకాశమంతా వ్యాపించి ఉండే ఈ పవిత్ర ముఖం ఈశానం. ఇందులో ఈ అఘోర ముఖాన్ని ఉపాసించే ఒక కొంత జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాత్రిపూట శ్మశానాలలో శవాల మీద కూర్చుని శవభూతిని ఒళ్ళంతా పూసుకుని అద్భుతమైన శవాన్ని ముక్కలుగా చేసి నివేదన చేసి ఉపాసన చేస్తారు. వీరికి అఘోరులు అని పేరు అన్నమాట. ఆ అఘోర సంప్రదాయం వాడు కనుక ఆచమనం చేస్తే అప్పుడు ముందు ఓం అఘోరాయ స్వాహ అంటాడు. అందువల్ల ఈ నియమములన్నీ గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఎన్ని నియమాలు ఉన్నాయండి, నిజం చెప్పమంటారా? ఆచమన నియమములు 1,2,801 ఉన్నాయి. 1,281 ఆచమన విధులు, అవన్నీ నేను అప్పచెప్పుకుంటూ పోతే ఇప్పుడు మీకు ఓరి బావో అని భయం కలుగుతున్నమాట. అన్ని ఉన్నాయి, ధారణ చేయగలిగాం పూర్వకాలంలో ఏదో అమ్మవారి అనుగ్రహం వల్ల. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, ఇప్పుడు చదివితే అంత గుర్తుండదు. ఆ చిన్నప్పుడు చెప్పాను కదా, మంత్రము తంత్రము జీవితం అంతా పురాణమయమైపోయింది. ఆ కాలం వేరు, అప్పుడు వేరు. అందుకే రోజు అమ్మవారికి భక్తితో నమస్కరించి, తల్లి నువ్వు ఇచ్చిన విద్యని 10 మందికి సద్వినియోగం అయ్యేలా చెయ్యి, ఏనాడు నేను చెబుతున్నానని భావన కాకుండా నువ్వు చెప్పిస్తున్నావనే భావన రాని తల్లి అని నమస్కారం చేసుకుంటారు పౌరాణికులు. అందుకే ఇప్పుడు ఈ నియమం ప్రకారం ఆచమనం చేశాక నెక్స్ట్ చెప్పవలసింది సంకల్పము. సంకల్పం అంటే దేశ కాల మాన పరిస్థితులను వర్ణించుట. నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, భూమి మీద ఏ స్థితిలో ఉన్నావు, నక్షత్రం ఏమిటి, ఇవన్నీ చెప్పడం అన్నమాట. అందుకే వాడు ఏం చెప్తాడు, మేరోర్ దక్షిణ దిగ్భాగే. మనం ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేరోర్ దక్షిణ దిగ్భాగే అనాలి. ఇదే ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా, కెనడా అక్కడికి వెళ్తే మేరోహ ఉత్తర దిగ్భాగే అనాలి. వాళ్ళంతా పూర్తిగా దీనికి వ్యతిరేకం. దక్షిణ దిగ్భాగంలో మనం, ఉత్తర దిగ్భాగంలో. అందుకే దక్షిణ దిగ్భాగంలో ఉన్న వాళ్ళంతా ప్రాచ్యులు, తూర్పు దేశాల వాళ్ళు అనమాట. మేరువుకి దక్షిణంగా ఉంటే తూర్పు దేశాల వాళ్ళు, మేరువుకి ఉత్తరంగా ఉంటే పశ్చిమ దేశాల వాళ్ళు. ప్రాచ్యులు అని పిలువబడుతున్నాం మనం. మనకి వ్యతిరేకంగా వాళ్ళు అప్రాచ్యులు, అదనమాట ప్రాచ్యులు కాని వాళ్ళు అని అర్థం. అది తిట్టయిపోయింది వాళ్ళు మనకి. అప్రాచ్యులు అంటే తూర్పు దిక్కు కాదు, పడవర దిక్కున ఉన్న వాళ్ళు అని అర్థం. అయినా సరే ఓరి అప్రాచ్యుడా, మన వాళ్ళు ఎంత బాగా ముద్దుగా తిట్టేవారండి ఆ రోజుల్లో. తిట్టడంలో కూడా పూర్వం పండితుల యొక్క తిట్లు, వాళ్ళు తిడితే కూడా అపశబ్దం ఉండకూడదు అనమాట. ఎక్కడ అపశబ్దం, పొరపాటును కూడా నోట్లోంచి రాదు. ఆఖరికి మా ఇంట్లో మా చిన్నప్పుడు అంత అగ్రహారం, సరిపల్లి అగ్రహారం పశ్చిమ గోదావరి జిల్లాలో గణపురం అని వేద పండితులకి నిలయం. అక్కడ ముసలాళ్ళు అప్పుడప్పుడు చిన్నప్పుడు కోపం వచ్చినప్పుడు తిడితే ఓరి నీ పెళ్ళమ్మ కూడా అనేవారు. ఎంత మంచి తిట్టది, వాడి పెళ్ళానికి వాడు కాకపోతే ముగ్గుడు ఎప్పుడవుతాడు, అందుకని తిట్టు కూడా ఓరి నీ పెళ్ళమ్మ కూడా. ఇంకా కోపం ఎక్కువైపోతే నేను ఒట్లో పంచదార కొట్ట, కిలో పంచదార బాగా గొట్టం పెట్టి పొట్టు పొయ్యిలో కూరినట్టు కూర అనేవారు తప్ప తిట్టేవారు కదండి వాళ్ళు. ఇవన్నీ ఆచారాలంటే సదాచారాలంటే పెద్దల ద్వారా తెలుసుకోవాల్సిన ఇవే, అన్ని పురాణాల్లో చెప్పక్కర్లా. ఇప్పుడు మనం అలా చెప్పాలి, మేరోర్ దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య మేమైతే ఈశాన్య దిగ్భాగే, మీరైతే ఇక్కడ వాయువ్య దిగ్భాగే అని చెప్పుకోవాలి. భాగ్యనగరం వాళ్ళు ఆగ్నేయం చెబుతున్నారు చాలా పొరపాటు. పడింది వాయువ్య దిగ్భాగి. అంచేత ఇవన్నీ చెప్పుకుని ఈ నియమం ప్రకారంగా ఇదిగో మేము ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఇదిగో శుక్రవారం అయితే భృగువాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అని చెప్పుకోవాలి. అప్పుడు మీ గోత్రం ఏమిటో, మీ పేరేమిటో ఇవన్నీ చెప్పుకుని ఇప్పుడు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. సంకల్పం చెప్పకుండా చెయ్యాలని ఎవరైనా చెబితే అది దోషం. ఎందుకంటే మంత్రశాస్త్రంలో స్వయంగా విక్రమార్క మహారాజు గారి చరిత్ర కూడా విక్రమోర్వశీయంలో కానీ ఇటు తెలుగులో సింహాసన ద్వాత్రిమశికలో కానీ చంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు అంటే మనస్సు నిలకడ లేకుండా చేసే పూజే, సంకల్పం చెప్పకుండా చేసే పూజ ఇవి వ్యర్థమైపోతాయి, హాని పొందుతాయి. కాబట్టి సంకల్పపూర్వకముగానే పూజని ప్రారంభించాలి. ఇంకా తక్కిన పూజా విశేషాలు రేపటి నుంచి ఉపచారాలు ఎందుకు చెయ్యాలి, ఆచమనం ఎందుకు చెయ్యాలి, ధ్యానం ఎందుకు చెయ్యాలి, దానివల్ల వచ్చే ఫలితం పురాణ కథల ఆధారంతో ప్రమాణంగా మళ్ళీ కొనసాగించుకుందాం. మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.